സദാശിവസമാരംഭാം ശങ്കരാചാര്യമധ്യമാം അസ്മദാചാര്യപര്യന്താം വന്ദേ ഗുരുപരമ്പരാം. ഓം. 8th അധ്യായം 22nd ശ്ലോകം. പുരുഷസ്സ പരഃ പാർഥ ഭക്ത്യാ ലഭ്യസ്വനന്യയാ യശാന്തസ്ഥാനി ഭൂതാനി യേന സർവമിദം തതം. പ്രതി മനുഷ്യ ധർമ്മ അർത്ഥ കാമ అనే పురుషార్థాల కోసం ప్రయత్నం చేస్తూనే ఉంటాడు. ఆ పేర్లు తెలియకపోయినప్పటికీ కూడా మంచి పనులు చేసి కాస్త మంచి పేరు సంపాదించుకోవాలని ప్రయత్నం చేస్తుంటాడు, పుణ్యం సంపాదించుకోవాలని ప్రయత్నం చేస్తుంటాడు కదా. ధర్మం అంటారు దాన్ని. అర్థం అంటే ధనం సంపాదించుకోవడం, ఆ సంపాదించుకున్న దాన్ని ఇతరులకు ఉపయోగించడం, ఇట్లాంటివన్నీ చేస్తుంటాడు. అది గమ్యం. పురుషార్థం అంటే జీవన గమ్యం. జీవన గమ్యం అంటే జీవితంలో నేను పొందాలి అని కోరుకునేది ఏదైతే ఉందో అది గమ్యం అంటారు. సంస్కృతంలో చెప్పాలంటే పురుషేణ అర్థ్యతే ఇది పురుషార్థ. ఒక వ్యక్తి చేత నేను ఇది సాధించాలి అని కోరుకునేది ఏదైతే ఉందో పురుషేణ, పురుష అంటే ఇక్కడ వ్యక్తి, పురుషేణ అర్థ్యతే. అర్థ్యతే అంటే కోరబడుచున్నదో, ఆశించబడుచున్నదో, పొందవలెనని కోరికతో పురుషేణ అర్థ్యతే ఇది పురుషార్థ అన్నారు. ఆ పురుషార్థాల్లో నాలుగు చెప్పారు. నాలుగు గమ్యాలున్నాయి మనిషికి. ధర్మ పురుషార్థం అనేది మొదటిది చెప్పారు. పుణ్యాన్ని సంపాదించుకోవాలి, మంచి పేరు సంపాదించుకోవాలి, నేను మంచివాడిగా అనిపించుకోవాలి అందరి దగ్గర అని ప్రతి మనిషికి ఉంటుంది. మిలిటెంట్లు కూడా నేను మంచి మిలిటెంట్ని అని చెప్పి పేరు తెచ్చుకోవాలని వాడికి ఉంటుంది. దొంగతనం చేసేవాడికి కూడా ఆ దొంగల్లో నేను పెద్ద మంచి గొప్పవాడిని, మంచి బాగా చేసేవాడిని పేరు తెచ్చుకోవాలని ఉంటుంది. అందుకని ఇది సహజం. చెడ్డవాళ్ళకి, చెడ్డ పనులు చేసేవాళ్ళకి ఉంటే మంచి పనులు చేసుకునే వాళ్ళకి ఉండదా? తప్పకుండా ఉంటుంది. ఆ కీర్తి, ప్రతిష్ట, పుణ్యం సంపాదించుకోవాలి నా జీవితంలో అనేటటువంటి కోరిక ధర్మ పురుషార్థ. ఆ ధర్మం పురుషార్థం మొదటిది. అదేవిధంగా రెండవ పురుషార్థం అర్థ పురుషార్థ. బాగా ధనం సంపాదించుకోవాలి, మంచి ఇల్లు కొనుక్కోవాలి, మంచి కారు కొనుక్కోవాలి, మంచి టీవీ కొనుక్కోవాలి, మంచి మంచివన్నీ కొనుక్కోవాలి, సుఖంగా ఉండాలి, కామం అది పొందాలి అంటే ధనం కావాలి. కనుక బాగా ధనం సంపాదించాలి. ఇదే కదా పిల్లలు నేర్పుతారు పెద్దవాళ్ళు, బాగా ధనం సంపాదించు. బాగా ధనం సంపాదిస్తే బాగా నీకు అనుకున్నవన్నీ లభిస్తాయి, నీ కోరికలన్నీ తీరతాయి అని చెప్తారు. దానికోసమే వాళ్ళు ప్రయత్నం చేస్తూ ఉంటారు, సమయాన్నంతా గడుపుతూ ఉంటారు ఆ ధనం కోసమే. అర్థ కామ ఈ మూడు పురుషార్థాలు కూడా శాస్త్రం చెప్తుంది పరిమితమైనటువంటివి అంటుంది. ఫైనైట్ గోల్స్ అంటారు వాటిని ఇంగ్లీష్ లో. ఫైనైట్ గోల్స్ అంటే పరిమితమైనటువంటివి. పరిమితమైనటువంటివి అంటే ఏమిటండి అన్నారు. అవి శాశ్వతమైన ఫలాన్ని ఇవ్వవు. అవి ఎంతవరకు ఇవ్వాలో ఫలాన్ని అంతవరకు ఇచ్చేసి మళ్ళీ తరిగిపోతూ ఉంటాయి. అవి ఈ ధర్మం అనే పుణ్యం అనేటువంటిది కూడా కొంతకాలం వరకే పనిచేస్తుంది, తర్వాత బ్యాటరీ ఛార్జ్ వీక్ అయిపోయినట్లుగా మళ్ళీ వీక్ అయిపోతుంది. అది పుణ్యం అయిపోతుంది, ఎగ్జాస్ట్ అయిపోతుంది, కొంతకాలం వరకే ఉంటుంది అది. తర్వాత అర్థ కూడా అంతే, ధనం కూడా అంతే, కొంతకాలం వరకే నీతో ఉంటుంది. అది ఉన్నా కూడా అప్పుడు కూడా నీకు అపరిమితమైన ఆనందం ఏమీ రాదు, ఇంకా అపరిమితమైన దుఃఖం వస్తుంది ధనం వలన కూడా. అర్థం అనర్థం భావయ నిత్యం అన్నారు. కనుక అర్థం వలన కూడా మనిషికి పరిపూర్ణమైనటువంటి అపరిమితమైనటువంటి ఆనందం ఏమీ రాదు. అదేవిధంగా కామం, ఎంత కోరికలు తీర్చుకున్నా కూడా, ఎంత అనుభవించినా కూడా మనిషికి తృప్తి, దాన్ని పొందాను ఇంకా చాలు అని అనడు మనిషి. ధర్మం దగ్గర, అర్థం దగ్గర, కామం దగ్గర ఈ మూడు గోల్స్లో, గమ్యాల్లో మనిషికి ఇంకా చాలు వద్దు అయిపోయింది పూర్తయింది అనేటువంటి కోరిక రాదు. అందుకని అవన్నీ కూడా లిమిటెడ్ అన్నాం అనమాట. ఎంత చేసినా లిమిటేషనే వాటికి, వాటిలో తృప్తి ఉండదు మనిషికి. కానీ ఒక్క పురుషార్థం, మోక్ష పురుషార్థం మాత్రం మనిషికి పరిపూర్ణమైనటువంటి ఇన్ఫినిట్ గోల్ అంటారు దాన్ని, అపరిమితమైనటువంటిది, మితం లేదు దానికి, అపరిమితమైనటువంటి ఒక గమ్యం మనిషికి మోక్షమే, ఇన్ఫినిట్ గోల్ అంటారు. అటువంటిది ఏమిటంటే భగవంతుడే అటువంటి పరమ గమ్యం కావాలి. ఆ మోక్షం అనేటువంటిదే భగవంతుడు. ఆ భగవంతుడే పరమ గమ్యం ఎవరికి అవుతుందో వాళ్లే వివేకవంతులు అన్నారు. ఈ అర్థ కామ ధర్మాల వీటి కోసం పాపులేడే వాళ్ళు, అక్కడ భగవంతుడు లేడు. వాటిల్లో మనకు భగవంతుణ్ణి మనం పొందలేం, కానీ మోక్షంలో మాత్రం భగవంతుణ్ణి పొందగలం. ఎందుకంటే ఇన్ఫినిట్, అది ఇది ఫైనైట్ అంటారు, లిమిటెడ్ అని, ఇది పరిమితమైంది, ఇది పరిమితం కానటువంటిది. కనుక అర్జున, నువ్వు భగవంతుడు పొందాలి, అది మోక్షం అనే దాన్ని, దానికోసం ప్రయత్నం చేయి. ఈ ధర్మార్థ కామాలు అనేటువంటివి పరమ పురుషార్థాలు కాదు. చూడండి, పురుషార్థ పరమ పురుషార్థ, పురుషార్థ అంటే గోల్స్, పరమ పురుషార్థ అంటే అల్టిమేట్ గోల్. చక్కటి పదం చూసారా. ఇంకా ఏ గమ్యాన్ని పొందిన తర్వాత వేరే పొందవలసినది ఉండదో, అల్టిమేట్ గోల్ అంటారు, అల్టిమేట్ గోల్. ఉదాహరణకి మనం రైల్లో వెళ్ళేటప్పుడు చిన్న చిన్న స్టేషన్లు వస్తూ ఉంటాయి, మన టికెట్ ఒక చోటకని కొనుక్కుంటాం, అది అల్టిమేట్ డెస్టినేషన్. అది వచ్చే వరకు మధ్య మధ్య స్టేషన్లు వస్తాయి, వచ్చినప్పుడు ఏం చేస్తారు, దిగి పకోడీలు కొనుక్కుంటారు, న్యూస్ పేపర్ కొనుక్కుంటారు, కమలాలు ఆరెంజ్లు ఏవో ఏమింటే అక్కడ స్టేషన్ దగ్గర అవన్నీ కొనుక్కుంటారు. అక్కడ ఏదైనా స్పెషల్ ఉంటుంది ఆ ఊరికి, అది మళ్ళీ కొనుక్కుంటారు. పైగా చెప్పి కూడా పంపిస్తారు, ఆ స్టేషన్ వచ్చినప్పుడు అక్కడ దిగి నువ్వు అది కొను, తిరునల్వేలి హల్వా అది కొనమంటారు. అట్లనమాట, ఒక్కొక్క ఊర్లో ఒక్కొక్క స్పెషాలిటీ, అది మీకు బాగా తెలుసు. కనుక ఇంటర్మీడియట్ స్టేషన్స్ వచ్చినప్పుడు ఏమంటారంటే, అది అల్టిమేట్ డెస్టినేషన్ కాదు, మన టికెట్ కొన్న అల్టిమేట్ డెస్టినేషన్ వేరే, ఇక్కడ దిగుతాం, దిగి అవి కొనుక్కుంటాం, కొనుక్కొని వెంటనే పరిగెత్తుకుంటూ ఎక్కేస్తాం ట్రైన్. గ్రీన్ సిగ్నల్ ఇస్తారు అక్కడ, వెంటనే మనకు సౌండ్ తెలుస్తుంది, పరిగెత్తుకుంటూ ఎక్కుతాం. ముందుగానే జాగ్రత్తగా ఉంటాం, ఎక్కాలి ఎక్కాలి ఎక్కాలి, ఎందుకంటే ఇది నా స్టేషన్ కాదు, నేను ఉండవలసిన ఊరు కాదు, ఇది నేను వెళ్ళవలసింది ఇంకొకటి ఉన్నది అని చెప్పి మనసులో జ్ఞాపకం ఉందా లేదా, ఉంటుందా లేదా? అల్టిమేట్ డెస్టినేషన్ రాగానే పెట్టే బేడా తీసుకొని దిగుతారు, అవి తీసుకొని దిగుతారు. ఎందుకంటే ఇంకా నాకు ఇప్పుడు రైలుతో పని లేదు, అయిపోయింది పని, చివరి స్టేషన్కి వచ్చేసాను అంటారు. అది ఇన్ఫినిట్ అంటారు, అల్టిమేట్ పరమగమ్యం. అదేవిధంగా రైలు ప్రయాణం బాగా అర్థమైంది కదా, అదేవిధంగా జీవితంలో కూడా గమ్యం పరమగమ్యం అని రెండు విధాలు. ఈ ధర్మార్థ కామాలు గమ్యం కిందికి వస్తాయి, ఇంటర్మీడియరీ స్టేషన్స్ లాగనమాట. ధనం సంపాదించడం కూడా గమ్యమే, నాట్ అల్టిమేట్ గమ్యం, పరమగమ్యం కాదు. కోరికలు తీర్చుకోవడం, మంచి సినిమాలు చూడాలి, టీవీ కొనుక్కోవాలి, కారు కొనుక్కోవాలి, మంచి ఇల్లు కట్టాలి, ఈ కోరికలన్నీ తీర్చుకోవడం, తినాలి తినాలనుకోవడం, అది అల్టిమేట్ గమ్యం కాదు, పరమగమ్యం కాదు. అదేవిధంగా ధర్మాన్ని సంపాదించుకొని పుణ్యం సంపాదించుకోవడం కూడా పరమగమ్యం కాదు. మరి పరమగమ్యం అంటే ఏమిటి అంటే మోక్షం, భగవంతుడే, భగవంతుడే నాకు పరమగమ్యం అనేది ఉండాలి. ఆ భగవంతుడు ఎవరు అనే విషయాన్ని ఇక్కడ చెప్తున్నాడు కృష్ణ పరమాత్మ. ఏ పరమగమ్యానికైతే భగవంతుడే ఆధారం, మోక్షం అని చెప్పాము, ఆయన స్వరూపం ఏమిటి అనే విషయాన్ని మనకిక్కడ తెలియజేస్తున్నారు కృష్ణ పరమాత్మ. 15 నుంచి 22 వరకు దేవుడికి రూపం లేదు అసలు. ఆ రూపం లేనటువంటి దేవుడు ఎవరంటే చైతన్యం. ఆ చైతన్యం అనేటువంటిది ప్రకృతి వ్యక్తము అవుతూ ఉంటుంది, అవ్యక్తం అవుతూ ఉంటుంది. ప్రకృతి వ్యక్తమైనప్పుడేమో దాన్ని ప్రపంచంగా చూస్తున్నాం, అది వ్యక్తం కాకుండా ఉన్న స్థితిలో అది శక్తి అన్నాం, ఎనర్జీ అంటారు. ఎనర్జీ కనుక వ్యక్తం అయితే మ్యాటర్, మ్యాటర్ వ్యక్తం కాకుండా ఉంటే, అన్మానిఫెస్ట్ గా ఉంటే దాన్ని ఎనర్జీ అంటారు, శక్తి అంటారు. ఆ శక్తి అనేటువంటిది రెండు రకాలు, వ్యక్తం అవ్యక్తం అన్నారు. అపరా ప్రకృతి 7వ అధ్యాయంలో విన్నాం మనం, అపరా ప్రకృతి వ్యక్తం అవ్యక్తం. ఈ భగవంతుడు అనేవాడు ఎవరంటే ఈ వ్యక్త అవ్యక్తాలకు అతీతుడు, ఈ వ్యక్తం అవ్యక్తమైన వాటింటికి అతీతుడు అన్నాడు. అవ్యక్తం అంటే ఇక్కడ మనం ఈ ప్రపంచంలో కొన్ని కనపడుతున్నాయి, ఇదంతా వ్యక్తం, వ్యక్తమయ్యే ప్రకృతి ఇది. ఈ వ్యక్తమయ్యే ప్రకృతి కనపడకుండానూ పోతుంది, అది అవ్యక్తం ప్రకృతి, మాయ. ఎప్పుడైతే ఇవన్నీ వ్యక్తమవుతాయో ఒక చోటు ఒక కాలం ఉంటుంది, దేశ కాలం మనకు కనపడుతుంది. ఫలానా వస్తువు ఎక్కడ ఉన్నది, ఫలానా చోట ఉన్నది, ఏ టైంలో ఉన్నది, ఫలానా టైంలో ఉన్నది. చూడండి, ఎప్పుడైతే మీరు ఒక వస్తువు గురించి ఒక వ్యక్తి గురించి మాట్లాడతారో అప్పుడు అక్కడ ఎక్కడ ఉన్నది, ఏ టైంలో ఉన్నది, ఏ కాలంలో ఉన్నది, ఏ సమయంలో ఉన్నది అని అడుగుతారు. చూసారా, ఎక్కడ ఉన్నది, ఏ సమయంలో ఉన్నది, ఈ రెండు పదాలు వాడతాం. మా అబ్బాయి అండి ఎక్కడుంటున్నాడండి, ఎంత వయసు అంటే కాలం నిర్ణయిస్తారు అనమాట. ప్రతి దానికి ఆ మ్యానుఫ్యాక్చరింగ్ డేట్ వేశాడంటేనే ఏమిటి అర్థం, మేడ్ ఇన్ ఇండియా, ఇండియానే చెప్పుకోవాలి. ఇప్పుడు ఎక్కడ చేశారు దీన్ని, ఇండియా, మేడ్ ఇన్ ఇండియా. మేడ్ ఇన్ అమెరికాని ఒక్క వస్తువు లేదు తెలుసా ప్రపంచంలో, మేడ్ ఇన్ అమెరికాని ఒక్క వస్తువు లేదు. వాళ్ళు చెయ్యరు ఏమి, బయట వాళ్ళు చేస్తే వాళ్ళు కొనుక్కుంటుంటారు. డాక్టర్లను కూడా వాళ్ళు తయారు చేయరు, మనం తయారు చేస్తే మనం కొనుక్కుంటారు. వాళ్ళు అన్ని చైనా 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 ఉంటుంది. ఇప్పుడు మనం మేడ్ ఇన్ ఇండియా అన్నారు. చూసారా, ఏ వస్తువు తీసుకున్నా ఎక్కడ చేశారు, ఎప్పుడు చేశారు అంటే కాలం, దేశ, దేశ కాల పరిమితి ఎక్కడైతే ఉంటుందో అదంతా కూడా మాయ. వ్యక్తమాయ లేక అవ్యక్తమాయ, వ్యక్త ప్రకృతి లేక అవ్యక్త మాయ ఒకటే, వేరే వేరే పేర్లు. కానీ అర్జున, ఈ రెండిటికి దేశానికి కాలానికి అతీతమైనటువంటిది నా స్వరూపం చైతన్యం. అంటే దేశము కాలము నాయందే ఉన్నాయి, కానీ నేను దేశం కాలాల్లో లేను, నాయందే దేశము కాలము అన్ని వస్తువులు ఉన్నాయి. మాయే కదా వ్యక్తం అవ్యక్తం, అవన్నీ నాయందే ఉన్నాయి. ఈ రెండో లైన్ చూడండి, యస్య అంతః స్థాని, యస్య అంతఃస్థాని, ఎవని ఎందైతే యస్య ఎవరి యొక్క, ఏ చైతన్యం యొక్క అంతఃస్థాని, కార్యభూతాని అంటే ఈ జీవరాశులన్నీ ఈ వస్తువులన్నీ ఉన్నాయో, యస్య అంటే యస్య పురుషస్య, ఏ పరమాత్ముడి ఎందైతే ఈ జీవరాశులన్నీ ఉన్నాయో, అంతఃస్థాని. కానీ మనం అంటుంటాం దేవుడు లోపల ఉన్నాడు అంటుంటాం. ఇప్పుడు దహర విద్య అన్నప్పుడు ఆయన లోపల గుండెలో కూర్చున్నాడు ఇక్కడ అని విన్నాం కదా, లోపల ఉన్నాడు కాదు. నిజంగా చెప్పాలంటే ఈ హాల్లో స్పేస్ చోటు ఉందా, చోటులో హాల్ ఉందా అంటే తెలివిగా చెప్తారు. స్వామి నీకు ఏం ఆన్సర్ కావాలో కూడా తెలుసు స్టూడెంట్స్, అలా చెప్తేనే స్వామిని ఇష్టపడతారని చెప్పి చెప్పేస్తారు. పర్వాలే, అది గ్రహించాలి కదా మొదట. అమ్మో, అది గ్రహించి చెప్పడం పెద్ద విషయం. కనుక హాల్లో చోటు ఉందనడం కంటే అసలు హాలే చోటులో ఉన్నది, కరెక్టే కదా. అన్ని హాల్స్ చోటులోనే ఉన్నాయి, స్పేస్ లో ఉన్నాయి, అది కరెక్ట్ అయిన ఆన్సర్. అదేవిధంగా ఈ దహర విద్యలో చెప్పినట్టుగా 8వ అధ్యాయం చాందోగ్యం, ఈ దేవుడు ఈశ్వరుడు లోపల హృదయంలో ఉన్నాడా, హృదయాలన్నీ ఆయనలో ఉన్నాయా అని శిష్యుడు అడిగితే గురుగారు ఏం చెప్పారు, అన్ని ఆయనలో ఉన్నాయన్నారు. ఆకాశం ఏంటి, నక్షత్రాలు ఏంటి, సూర్యుడేమిటి, చంద్రుడేమిటి, లోకాలేమిటి, అన్ని కూడా ఆయన ఎందే ఉన్నాయి. చూసారా ఆన్సర్, యస్య ఏ చైతన్యం యొక్క అంతఃస్థాని చైతన్యమునందే ఉన్నాయో, రీడ్ ఇన్ బిట్వీన్ లైన్స్ అంటుంటారు. అంటే మధ్య మధ్య లైన్కి లైన్కి మధ్యలో చదవాలట, లైన్కి లైన్కి మధ్యలో ఏముంటుందండి, గ్యాప్ ఉంటుంది, ఏ అక్షరమే ఉండదు, అదే అర్థం. రీడ్ ఇన్ బిట్వీన్ లైన్స్ అంటే ఆ గ్యాప్ మధ్యలో చదువుతారు, ఏముందండి ఏం లేదు కదా చదవడానికి అన్నాడు. అయ్యా, రీడింగ్ బిట్వీన్ లైన్స్ అంటే అది కాదు అర్థం, ఆ లైన్స్ కి వెనకాల ఏదో అంతరార్థం ఉన్నది. అది రీడింగ్ బిట్వీన్ లైన్స్ అంటే అంతరార్థాన్ని తెలుసుకో. నా మాటల్లో అంతరార్థం తెలిసిందా నీకు, కొంతమంది పైకి చెప్పరు, అది బయటికి చెప్తే, అది బయటికి చెప్తే బాగుండదని చెప్పి అంతరార్థాన్ని తెలుసుకో అని చెప్పి చెప్తారు. అంతరార్థాన్ని తెలుసుకో అంటారు. అది రీడ్ ఇన్ బిట్వీన్ లైన్స్ అంటే అంతరార్థాన్ని తెలుసుకో అని అర్థం. అంతరార్థాన్ని తెలుసుకో ఏమిటి ఆ రీడ్ ఇన్ బిట్వీన్ లైన్స్ అనేది చెప్పాలి. నేను వచ్చే కిందటి వారం చెప్తానని అన్నాను. ఇప్పుడు ఆ రీడ్ ఇన్ బిట్వీన్ లైన్స్ తెలుసుకోవాలి. అంతరార్థం దాన్ని లక్ష్యార్థం అంటారు. అది ఏమిటంటే ఆ చైతన్యం అనేటువంటిది మార్పు లేనిది. ఈ మాయా ప్రకృతి అనేటువంటిది మారుతూ ఉంటుంది. ఈ నామరూపాలు మారుతూ ఉంటాయి. ఈ నామరూపాల వెనకాల మారనటువంటిది ఒకటి ఉన్నది. ఆ మారనటువంటిది ఏమిటంటే చైతన్యం అన్నారు. కాన్షియస్నెస్ అంటారు. అది చైతన్యం అంతటా వ్యాపించి ఉన్నది. ఎస్య ఏ చైతన్యమునందైతే అంతఃస్థాని అంతఃస్థాని ఏ చైతన్యమునందైతే ఇవన్నీ ఉన్నాయో భూతాని ఈ జీవరాశులన్నీ. అంతేకాదు ఏన సర్వం ఇదం తతం యమని వల్లనైతే ఇదంతా వ్యాపింపబడి ఉన్నదో. బంగారమునందైతే ఇవన్నీ ఆభరణాలన్నీ వ్యాపింపబడి ఉన్నాయి. బంగారమునందే ఇవన్నీ ఉన్నాయి ఆభరణాలన్నీ కూడా అని చెప్పాం. అదే విధంగా ఇక్కడ ఆ చైతన్యం ఏన చైతన్యం వలన ఆ ఏన అనేది చాలా ముఖ్యం. ఇక్కడ ఏన సర్వమిదం తతం ఏ చైతన్యం వలననైతే ఏన పురుషేణ చైతన్యేన ఇదం సర్వం అన్నీ కూడా వ్యాపింపబడి ఉన్నాయో అంటే ఏ బంగారము చేతనైతే ఆభరణాలన్నీ వ్యాపింపబడి ఉన్నాయో ఆ విధంగా చైతన్యం వల్లనే అన్ని వ్యాపింపబడి ఉన్నాయి. చైతన్యం చేతనే, చైతన్యం వలన కాదు, చైతన్యం చేత వ్యాపింపబడి ఉన్నాయి. బంగారము చేతనే ఇవన్నీ కూడా ఉన్నాయి అంటే బంగారం అంతటా వ్యాపించి ఉన్నది, ఆభరణం అంతా బంగారం వ్యాపించి ఉన్నది. అవునా? అది ఏన సర్వమిదం ఆభరణాన్ని అంటే ఏ బంగారము చేతనైతే ఇవన్నీ వ్యాపింపబడి ఉన్నాయో ఆభరణాలన్నీ. అదే విధంగా ఇక్కడ కూడా ఈ జీవరాశులన్నీ కూడా చైతన్యం చేతనే వ్యాపింపబడి ఉన్నాయి. అంతటా చైతన్యమే ఉన్నది. మన శరీరం అంతా చైతన్యమే ఉన్నది. మధ్యలో కూడా చైతన్యమే ఉన్నది. కంటికి కనపడటం లేదు, ఇక్కడ కనపడుతున్నది ఈ శరీర రూపంలో. అదే విధంగా ఇప్పుడు ఈ లైట్ ఉంది చూసారా, ప్రకాశం ఈ మధ్యలో ఉన్నది, మనకు కనపడదు ప్రకాశం. ఈ చెయ్యి పెడితే చెయ్యి కనపడుతోంది. చెయ్యి ఎలా కనపడుతోంది? దేని వల్ల కనపడుతోంది? ప్రకాశం వల్ల కనపడుతుంది. మీరు ప్రకాశాన్ని చూడలేరు, కానీ అక్కడ ఒక పదార్థాన్ని పెడితే, చెయ్యి పెడితే చూడగలుగుతున్నారంటే ప్రకాశం వలన చూడగలుగుతున్నారు. కనుక ఇక్కడ కూడా ప్రకాశం ఉన్నదా లేదా? ఇక్కడ కనుక చీకటి ఉండి ఉంటే నా చెయ్యి కనపడదు కదా. కానీ చెయ్యి తీసేయగానే ప్రకాశం కనపట్టాల. అందుకని ప్రకాశానికి రూపం లేదు. చూడండి, ప్రకాశానికి రూపం లేదు. రూపం లేని ప్రకాశం కనపడాలంటే అక్కడ ఒక రూపం ఉన్నది పెట్టాలి. ఇప్పుడు ఈ చెయ్యికి రూపం ఉన్నది. ఈ రూపం ఉన్నది పెట్టడం వలన ఆ రూపం లేనటువంటి ప్రకాశం మనకు తెలియజేస్తున్నది, ప్రకాశం ఉన్నది అన్నారు. చూసారా, ఈ ప్రకాశం ఎక్కడున్నది? ఎక్కడున్నది కనపడదు. రూపం లేదు ప్రకాశానికి. ఆకాశానికి కూడా రూపం లేదు. చోటుకి కూడా రూపం లేదు. ఉన్నదా లేదా అంటే నువ్వు కూర్చున్నావు కదా, ఉన్నది చోటు. చూసారా, అందుకని ఆకాశం ప్రకాశం రెండు ఆత్మకి చాలా దగ్గర సంబంధం. రూపం లేని అవి కూడా, ఆత్మ కూడా రూపం లేనిది. అందువల్ల ఇప్పుడు ఇక్కడ మీ నుంచి నాకు మధ్యలో ప్రకాశం ఉన్నదా లేదా అంటే చూడగలరా? ఎలా తెలుస్తుందంటే చెయ్యి పెట్టినప్పుడు చెయ్యి తెలుస్తున్నది కనుక, ప్రకాశం ఉంటేనే చెయ్యి తెలుస్తున్నది కనుక ప్రకాశం ఉన్నది. అర్థమైంది కదా? అదే విధంగా చైతన్యం కూడా, ఆత్మ చైతన్యం కూడా ప్రతి శరీరంలోనూ ఉన్నది. మధ్యలో కూడా ఏదో ఒక జీవరాశి ఉందనుకోండి, అందులో ఉంటుంది. మన కంటికి కనపడకపోవచ్చు, కానీ చైతన్యం ఉంటుంది. యశాంతస్థాని భూతాని ఏన సర్వమిదం తతం, దేని చేతనైతే అంతా వ్యాపింపబడి ఉన్నదో. దీన్ని ఇంకా బాగా అర్థం చేసుకోండి, ఎరుక స్వరూపం అంటారు. స్వరూపముగా ఉన్నది, ఎరుక స్వరూపం. అవేర్నెస్ అంటారు ఇంగ్లీష్ లో. ఎరుకగా, తెలుసుకునేవాడిగా, ఎరుక. కాన్షియస్నెస్, ఐఎమ్ కాన్షియస్ ఆఫ్. ఇప్పుడు ఏం క్లాస్ జరుగుతుందో ఎరుక ఉన్నదా? ఏం క్లాస్ జరుగుతోందండి? భగవద్గీత ఎన్నో అధ్యాయం ఎరుక ఉన్నదా? తెలుసు కదా, యు ఆర్ కాన్షియస్ ఆఫ్, అదే చైతన్యం. ఆ తెలుసుకునేది ఏదో ఉందే అదే చైతన్యం, అదే పరమాత్మ. దాని చేతనే అంతా వ్యాపింపబడి ఉన్నది. ఆ ఎరుక ఎవరికండి ఉన్నది? ఆ తెలుసుకునేవాడెవరు? ఆ ఎరుక కలిగిన వాడెవరు? నేనే. కనుక నేనే ఆ చైతన్యాన్ని. అర్థమైందా? ఆ చైతన్యం అనేది ఎరుక, ఆ ఎరుక అనేదే ఆత్మ చైతన్యం. ఆ ఆత్మ నేనే, నేనే ఎరుక కలిగిన వాడిని కనుక, తెలుసుకునేవాడిని కనుక, కాన్షియస్ బీయింగ్ ఐఎమ్. ఐఎమ్ కాన్షియస్ ఆఫ్, ఐఎమ్ కాన్షియస్ ఆఫ్, ఐఎమ్ కాన్షియస్ ఆఫ్. చెప్పిన పాఠమే ఇది, మళ్ళీ చెప్తున్నా. ఈ కాన్షియస్ ఆఫ్ నేను తెలుసుకునేవాడిని, ఉన్నవాడిని తెలుసుకుంటున్నాను, లేనివాడిని తెలుసుకుంటున్నాను. అంటే ఈ కాన్షియస్నెస్ అంటే ఏమిటి? నాలెడ్జ్, నాకు తెలుసు. ఐఎమ్ కాన్షియస్ ఆఫ్ అంటే ఏమిటి? నాకు జ్ఞానం ఉన్నది. అంతే కదండి. ఇప్పుడు ఈ క్లిప్ చూపించాలనుకోండి మీకు, ఈ క్లిప్ తెలుసా మీకు? తెలుసండి. తెలుసు అంటే జ్ఞానమే కదా. కనుక ఐఎమ్ కాన్షియస్ ఆఫ్ అంటే ఈ క్లిప్ నాకు ఎరుక అంటే ఏమిటి? ఈ క్లిప్ అనే జ్ఞానం ఉన్నది, ఇది క్లిప్ అనే జ్ఞానం ఉన్నది. అవునా? ఇది క్లిప్ అనే జ్ఞానం ఉన్నది అంటే, ఈ క్లిప్ అనే జ్ఞానం ఉండాలి అంటే, ఉన్నది అనేది ఉండాలి కదా ఫస్ట్. జ్ఞానం రావాలి అంటే, జ్ఞానం రావాలి అంటే ఉండి ఉండాలి వస్తువు. అవునా? కనుక కాన్షియస్నెస్ ఈజ్ ఈక్వల్ టు నాలెడ్జ్, నాలెడ్జ్ ఈజ్ ఈక్వల్ టు ఎగ్జిస్టెన్స్. నాలెడ్జ్ ప్రీ సపోజెస్ ఎగ్జిస్టెన్స్. నాలెడ్జ్ ప్రీ సపోజెస్ కాన్షియస్నెస్, కాన్షియస్నెస్ ప్రీ సపోజెస్ ఎగ్జిస్టెన్స్. అందుకే అడిగాను, ఉన్నవాడికి వస్తున్నదా జ్ఞానం, లేనివాడికి వస్తున్నదా? ఇప్పుడు నేను నాకు ఎరుకండి అన్నారు, నాకు తెలుసు అన్నారు. నాకు తెలుసు అంటే నాకు జ్ఞానం ఉన్నది అన్నారు. నా జ్ఞానం ఉన్నది అంటే నేను ఉండి ఉంటే కదా నాకు జ్ఞానం వస్తుంది, జ్ఞానం వస్తే కదా నేను కాన్షియస్, నాకు ఎరుకని చెప్పగలుగుతాం. అందుకని ఎరుక, జ్ఞానం, సత్తా, ఉండడం, ఉనికి. ఎరుక, జ్ఞానం, ఉనికి. ఎరుకంటేనే జ్ఞానం, ఉనికి. కనుక ఉనికి, ఎరుక అనేవి రెండు సైమల్టేనియస్ గా ఉంటాయి. ఎప్పుడు లేని వాడికి జ్ఞానం రాదు, జ్ఞానం వచ్చిన వాడు ఉండి ఉండాలి. అవునా? లేని వాడికి జ్ఞానం రాదు, జ్ఞానం వచ్చింది అంటే ఉండి ఉండాలి. అందుకని నేను ఉన్నాను, నేనున్నానని నాకు తెలుసు. నేను ఉన్నాను అనేది సత్, నాకు తెలుసు అనేది చిత్. అర్థమైందా? ఇప్పుడు మీరున్నారా? మీకు తెలుసా మీరున్నారని? మీరున్నారు, మీరున్నారని మీకు తెలుసు. అంటే ఉన్నారు అంటే సత్, తెలుసు అంటే చిత్. ఇప్పుడు సత్, చిత్, బ్రహ్మస్వరూపం, ఆత్మస్వరూపం అయితే మీరెవరిప్పుడు? ఆత్మస్వరూపులు బ్రహ్మస్వరూపమే అయినా అది గుర్తున్నది మనకు. ఏది గుర్తుంటుంది? నేను ఫలానా చోటికి వెళ్ళాలి, టైం అయిపోగానే ఫలానా చోటికి ఫలానా మార్గంలో వెళ్ళాలి, ఇదే ఆలోచిస్తుంది మనస్సు. ఎందుకంటే దేశ కాలానికి అతీతమైనటువంటి, మనస్సుకు అతీతమైనటువంటిది ఉనికి, ఎరుకని నేను. యస్య అంతఃస్థాని భూతాని ఏన సర్వమిదం తతం. ఈ చైతన్యము ఉనికి ఎరుక వలన్నే అన్ని వ్యాపింపబడి ఉన్నాయి. ఈ ఉనికి ఎరుక చేతనే అంతా ఉన్నది, దాని అందే ఉన్నది, దాని చేతనే వ్యాపింపబడి ఉన్నది. ఇప్పుడు మీ అందు ఎరుక ఉనికి ఉన్నదా లేదా? ఉన్నది. ఇప్పుడు ఇక్కడ అంతా వ్యాపింపబడి ఉందా లేదా? ఈ వస్తువు నందు కూడా ఉన్నది కదా. ఉనికి అనేది ఉన్నదా లేదా? ఇప్పుడు ఇక్కడ లైట్ ఉన్నది, ఫ్యాన్ ఉన్నది, హాల్ ఉన్నది, ఆమె ఉన్నది, అతడు ఉన్నాడు. ఉన్నది అనేది తతం, అంతటా ఉన్నది. అది గ్రహించాలి, బుద్ధిపూర్వకంగా గ్రహించాలి. ఇది గ్రహించాలని ఎంత సూక్ష్మమైన మనసు కావాలి, అర్థమైందా? ఇప్పుడు అందుకే దహర విద్య, ఉపాసన చేసే వాళ్ళకి మాత్రమే ఇవి అర్థమైతే కానీ ధ్యానం చేయని వాళ్ళకి ఇవి అర్థం కావు. అతిగా మాట్లాడే వాళ్ళకి, అనవసరంగా మాట్లాడే వాళ్ళకి జ్ఞానం రాదు. అనవసరమైన ఆలోచనలు చేసే వాళ్ళకి జ్ఞానం రాదు. మనస్సును ఎప్పుడూ సూక్ష్మంగా ఆలోచింపచేస్తూ, ఏకాగ్రంగా, అనవసరమైన ఆలోచన లేకుండా మనస్సుని దైవ చింతనలోనే ఉంచుతూ ఉండే వాళ్ళకి ఒకరోజుకి గురువు మూలంగా శాస్త్రం విని, శాస్త్రం విన్నదాన్ని అర్థం చేసుకునే శక్తి లభిస్తుంది వాళ్ళకి. ప్రాపంచిక విషయాల్లో అతిగా మాట్లాడుతూ అతిగా చేస్తూ పరిగెత్తే వాళ్ళకి జ్ఞానానికి అనర్హులు వాళ్ళు. అయితే చాలా టైం పడుతుంది వాళ్ళకి, జన్మ జన్మలు పడుతుంది. అందుకనే మనం ఎప్పుడూ కూడా అతిగా మాట్లాడద్దు. అన్యా వాచో విముంచత అంటుంది ఉపనిషత్తు, ముండకోపనిషత్తు. అది చదవాలి, ఇది చదవాలి, ఇది చేయాలి, ఇది చేయాలి, పరిగెత్తవాకు ఊరికి అనవసరంగా. కూర్చొని చిన్నగా ఆవు దూడలతో నెమరేసుకుంటూ ఉంటాయి చిన్నదాన్ని. కాస్త తిన్నా కూడా జీర్ణం అవ్వాలి కదా, మనం కూడా విన్నదాన్ని నెమరు వేసుకోవాలి. అంతేగాని కాలికి బొంగరం కట్టినట్టు గిరగిరగిర తిరుగుతూ ఉంటే అటు ఇటు ఆ పని ఈ పని ఇటుని మనసు గందరగోళం అవుతుంది. అందుకని ఈ ఒక్క శ్లోకాన్ని 10 సార్లు విన్నా కూడా చాలదు. 10 సార్లు ఎక్కడ వినాలండి అన్నారు. అదే సీడి, అదే క్లాస్, అదే నోట్స్ మళ్ళీ 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 వినాలి. అది అర్థం, ఆ ఒక్క లైన్. ఇప్పుడు చైతన్యం ఉనికి అని అర్థం. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది అది రీడింగ్ ఇన్ బిట్వీన్ లైన్స్. అర్థమైందా ఇప్పుడు? ఇక్కడ చైతన్యం ఉనికి ఎరుక ఇవన్నీ ఉన్నాయా? లైన్లో లేదు. ఆయన టక్కన చెప్పేసేసాడు. ఏమిటని? అన్ని జీవరాశులు నాయందే ఉన్నాయి, నేను అంతటా వ్యాపించి ఉన్నాను అన్నాడు. ఏంటి, కృష్ణ పరమాత్మ వ్యాపించి ఉన్నాడా? ఇక్కడ ఏమైనా కనపడతాడా కృష్ణ పరమాత్మ మీకు? కృష్ణ పరమాత్మ ఏమన్నాడు? ఆత్మస్వరూపాన్ని, చైతన్య స్వరూపాన్ని నేను అన్నిటి ఎందు వ్యాపించి ఉన్నాను. ఎట్లా ఉన్నాను? ఉన్నదిగా ఉన్నాను. వేర్ ఈజ్ గాడ్? వేర్ ఈజ్ గాడ్ అంటే ఈజ్ గాడ్. వేర్ ఈజ్ గాడ్? అండ్ ఈజినెస్ ఈజ్ గాడ్. ఆ ఉన్నది అనేది దేవుడు, ఆ ఉండడం అనేది దైవ స్వరూపం. అది తెలుసుకోవాలి మనం. అది తెలుసుకుంటే మనం ఆత్మ జ్ఞానాన్ని, మోక్షాన్ని పొందినట్లు అర్థం. అందులోనే ఉండాలి, ఆ జ్ఞానంలోనే ఉండాలి, అది పోకూడదు. ఇది చాలా కష్టం అండి. అంటే సరే, కష్టమైతే వాళ్ళ కోసం నెక్స్ట్ శ్లోకం. ఇదంతా కూడా ఉత్తమ అధికారులకి. నిష్కామ కర్మ, నిష్కామ ఉపాసన చేసి గురువు లభించి శాస్త్రం వింటే మీలాంటి వారికి ఏ ముక్తి? జీవన్ముక్తి. నిష్కామ ఉపాసన చేసి గురువు ప్రాప్తిని పొంది జ్ఞానం పొందితే జీవన్ముక్తి అన్నారు. అర్థమైంది కదా? నిష్కామ ఉపాసన చేసి గురువు లభించకపోతే, గురువు లభించినా కూడా అర్థం చేసుకోకపోతే వాళ్ళకేం గతి? క్రమముక్తి, శుక్లగతి చెప్తున్నారు ఇప్పుడు. కనుక ఇది నెక్స్ట్ శ్లోకాలని మనకు రిలవెంట్ కాదు మిగతా వాళ్ళకి. తర్వాత శ్లోకం చదువుతాం. 23 నుంచి 27 వరకు 2 రకాలైనటువంటి పాత్రలు, మార్గాల గురించి చెప్తున్నారు. 2 రకములైనటువంటి సాధకులు, ఉపాసకులు, 2 రకములైనటువంటి మార్గాలు, 2 రకాలైనటువంటి గమ్యాలు, చేరవలసిన స్థానాలు, ఇవన్నీ మనం కంపేర్ చేసి చెప్తున్నారు అన్నమాట. కంపారిటివ్ స్టడీ అంటారు. ఇప్పుడు ఇంతటితో ఒక టాపిక్ అయిపోయింది. నిష్కామ ఉపాసన చేసి గురుప్రాప్తిని పొంది జ్ఞానం పొందితే, మోక్షాన్ని పొందితే సద్యోముక్తి, జీవన్ముక్తి. అలా అర్థం చేసుకోలేని వాళ్ళకి, గురువు పొందని వాళ్ళకి ఉపాసన చేసి ఉపాసనలోనే ఉంటూ మరణిస్తారు కదా, వాళ్ళకేమిటి అంటే, ఇందాక చూసాం దహరా ఉపాసనలో క్రమముక్తి పొందుతారు వాళ్ళు, బ్రహ్మలోకానికి వెళ్ళి అక్కడ బ్రహ్మతో పాటు ఉంటారని చెప్పాను కదా. ఆ కథ అన్నమాట వస్తున్నది ఇప్పుడు. సార్ ఎంత ఇంటర్ రిలేటివ్ గా వెళ్తున్నాయో ఉపాసన, చాందోగ్యం అండ్ భగవద్గీత, అన్ని క్లాసులు దాదాపు అంతే. అక్కడ అంతే, ముండకోపనిషత్తు, ఉపదేశ శాస్త్రి ప్యారలల్లీ ఒకే సబ్జెక్ట్ గా వెళుతున్నాయి. ఇక్కడ చాందోగ్యం, గీత ప్యారలల్ గా వెళుతున్నాయి. అంటే అర్థం ఏమిటి ఇక్కడ చెప్పండి మీరే. కృష్ణ పరమాత్మ చెప్పేది శంకరాచార్యులు చెప్పినా, కృష్ణ పరమాత్మ చెప్పినా అంతా ఉపనిషత్తుల్లోనే చెప్తున్నారు. అర్థమైందా? కృష్ణ పరమాత్మ చెప్పేది ఉపనిషత్తులకు మీద ఆధారపడి ఉన్నదా లేదా అనే దానికి ప్రూఫ్ మనకు. నెక్స్ట్ ఇంకా ఆలస్యం కూడా లేదు మర్చిపోవడానికి మనకు. ఇంత క్రిందటి క్లాసే కదా. ఇప్పుడు అర్థమైందా? కృష్ణ పరమాత్మ చెప్పేది ఎంత క్లోజ్ గా ఉన్నదో ఉపనిషత్తుతో. అవునా? చదువుతాం శ్లోకం. ఎత్ర కాని త్వనావృత్తిం ఆవృత్తిం చైవ యోగినః ప్రయాతాయాంతి తం కాలం വക്ഷാമി ഭരത ഋഷഭ. ഇപ്പോൾ ശുക്ലകൃഷ്ണ ഗതി ഗുരിഞ്ഞി ചെപ്തുന്നാരു. ഈ ഉപാസകുടു എവരൈതേ നിഷ്കാമ ഉപാസന ചെയ്സി മരണിസ്താടോ അതനു അതന് എക്കടിക്ക് വെളുത്താടു എലാ വെളുത്താടു അంటే చెప్తున్నారు. హే భరతర్షభ, భరతవంశమునందు ఋషభం లాంటి వాడు చాలా గొప్పవాడు అర్జునుడు, నేను నీకు తం కాలం వక్ష్యామి. ఆ యొక్క మార్గాల గురించి, ఇక్కడ కాలం అంటే మార్గం, ఏన మార్గేణ ప్రయాతాః తం కాలం అంటే ఈ ప్రయాణం, ప్రయాతాః అంటే ప్రయాణించేవాడు. ఈ ఉపాసకుడు శరీరాన్ని వదిలిపెట్టిన తర్వాత వదిలి వెళ్లేవాడు, ప్రయాతాః అని అర్థం. వాళ్ళు ఏ మార్గంలో వెళతారు, తం కాలం, ఆ మార్గాన్ని, ఆ పాత్ని నేను చెప్తాను, రూట్ అనమాట. ఏ రూట్ లో వెళతాడు, 7th క్రాస్ స్ట్రీట్ లో నుంచి వెళతాడా, 8th క్రాస్ స్ట్రీట్ లో నుంచి వెళతాడా, 1st క్రాస్ స్ట్రీట్ అని రూట్ అనమాట. ఇక్కడ కాలం అంటే రూట్, మార్గం. ఏన మార్గేణ ప్రయాతాః, దాన్ని గురించి నేను చెప్తాను మీరు ఎట్లా వెళతారనేది. ఏమిటది, ఎత్ర కాలేతో యోగినః యాంతి ఆవృత్తిం అనావృత్తిం. యోగినః అంటే ఉపాసకులు, ఉపాసకులు వీళ్ళు అంటే ఉపాసకులు అంటే కేవల కర్మ చేసేవాళ్ళు అంటే నిష్కామ ఉపాసకులు ఇద్దరు. వీళ్ళు ఎట్లా వెళతారు, వచ్చేటటువంటి రెండు మార్గాలు ఉన్నాయి. ఒక మార్గం వెళ్తారు, వెళ్ళిన తర్వాత మళ్ళీ తిరిగి రారు, అనావృత్తి మార్గ, వెళ్ళిన తర్వాత మళ్ళీ తిరిగి రారు, అదొక మార్గం ఉంది. ఇంకొక మార్గం అంటే వెళ్ళిన తర్వాత తిరిగి వస్తారు, వెళ్ళిన తర్వాత మళ్ళీ తిరిగి వస్తారు. ఇప్పుడు వీసా తీసుకుని వెళుతుంటే మళ్ళీ ఎప్పుడు వస్తారు మీరు తిరిగి, ఎంతకాలం లోపల వస్తారని అడుగుతారు, చూసారా, టైం అడుగుతారు వాళ్ళు ముందే, ఎన్ని రోజుల్లో వచ్చేస్తారు తిరిగి అన్నారు. అది ఆవృత్తి అంటారు, తిరిగి వచ్చేదనమాట మండి. అనావృత్తి అంటే తిరిగి రాకుండా అక్కడే ఉంటారు. ఆ రెండు మార్గాలు చెప్తాను నేను, తిరిగి వచ్చే మార్గం, తిరిగి రాని మార్గం. మనం అనుకుంటాం తిరిగి వచ్చే మార్గం అయితే బాగుంటుందండి, మళ్ళీ తిరిగి రాకపోతే ఎట్లా అని అన్నారు. యాక్చువల్గా అది సరికాదు, తిరిగి రాకుండా ఉండేదే బెస్ట్. ఎందుకంటే అమెరికాలోనే ఉంటే పర్వాలేదు, అమెరికాలో అక్కడ ఉండి 6 నెలలు అన్ని హాయిగా ప్రశాంతంగా ఉంటుంది, కామ్గా ఉంటుంది. మళ్ళీ అక్కడి నుంచి ఇక్కడికి రాగానే కష్టం, పొల్యూషన్ ఉంటారు, వాటర్ పొల్యూషన్, ఎయిర్ పొల్యూషన్, ఈ పొల్యూషన్, ఆ పొల్యూషన్, చాలా కష్టం అనమాట. ఇక్కడే ఉంటే హాయిగా ఉంటుంది, ఏం ప్రాబ్లం లేదు, పోయి వస్తేనే ప్రాబ్లం. అనావృత్తి ఆవృత్తి, ఆవృత్తి అంటే తిరిగి రావడం, అనావృత్తి అంటే తిరిగి రాకుండా ఉండడం. ఏమిటండి ఆ రెండు మార్గాలు అని చెప్పి అడిగితావా, చెప్తాను విను. రెండు మార్గాల్లో ఒకటేమో గొప్ప మార్గం, ఒకటేమో బలహీనమైన మార్గం. రెండు మార్గాలు చెప్తాను, ఒకటేమో హీనమైన మార్గం, మరొకటేమో ఉన్నతమైన మార్గం, అది చెప్తాను విను అని అంటున్నారు. ఏమిటది, 24వ శ్లోకం. అగ్నిర్జ్యోతిరః శుక్లః షణ్మాసా ఉత్తరాయణం తత్ర ప్రయాతా గచ్ఛంతి బ్రహ్మ బ్రహ్మ విదో జనాః. అగ్నిః జ్యోతిః అహః శుక్లః ఉత్తరాయణం. వీళ్ళందరూ దేవతలు. ఒక ఉపాసకుడు, నిష్కామ ఉపాసకుడు ఈ విధంగా ఈ మార్గంలో వెళ్తాడు. ఉపాసకుడు, సాధకుడు, మార్గం అంటే చేరే గమ్యం, ఈ మూడు చెప్పాలి. సాధకః సాధ్యం సాధనం, సాధం ఇది మార్గం, సాధ్యం అంటే చేరే చోటు, చేరేవాడు, ట్రావెలర్, ప్రయాణికుడు. ప్రయాత అంటే ప్రయాణించేవారు. ఈ ఉపాసకుడు ప్రయాణించేవాడు, ఏ మార్గంలో ప్రయాణిస్తాడు, ఏ గమ్యాన్ని చేరతాడు అది చెప్తున్నారు ఇక్కడ. మొదట ఏం చెప్తున్నారంటే నిష్కామ ఉపాసకుడు ఈ మార్గంలో వెళ్తాడు. ఏ మార్గం, రెండో లైన్ చూడండి. தத்ர பிரயாதாஹ கச்சந்தி பிரம்மவிதஹ. பிரம்மவிதஹ அంటే உபாசகுடு, சகுண ஈஸ்வர உபாசகுடு அர்த்தம். சகுண பிரம்ம உபாசகுடு பிரம்மவிதஹ ஜனாஹ. பிரம்ம கச்சந்தி, பிரம்ம அంటే அக்கட சத்ருமுக பிரம்ம, பிரம்மாஜி ஆயன லோகானிக்கு வெளுத்தாடு. இக்கட நிர்குணம் பிரம்ம டாபிக்கே லேது. பிரம்ம பிரம்மவித கச்சந்தி அంటే ఈ ఉపాసకులు, సగుణ బ్రహ్మ ఉపాసకులు ఆ బ్రహ్మలోకానికి వెళతారు. జనాహ, ఈ జనులు ఎలా వెళతారు? మార్గం ఏమిటి అంటే, ఏ మార్గం అయితే అగ్ని దేవత ఉంటుంది, వెళ్ళేటప్పుడు అగ్నిదేవత ఇన్వైట్ చేస్తుంది అన్నమాట. తర్వాత అగ్నిదేవత ఈ ఉపాసకుణ్ణి జ్యోతిర్దేవతకి హ్యాండ్ ఓవర్ చేస్తుంది. ఈయన వస్తున్నాడు, చాలా ఉపాసన చేశాడు, నిష్కామ ఉపాసన చేశాడు, కనుక నువ్వు జాగ్రత్తగా తీసుకెళ్ళి ఆయన్ని అని చెప్పి పంపిస్తాడనమాట. అగ్నిదేవత వచ్చి తీసుకెళ్లి, అగ్నిదేవత రిలే రేస్ అంటారు చూసారా, రిలే అందిస్తుంటారు అట్లనమాట. ఈ అగ్నిదేవత ఏం చేస్తుంది, జ్యోతి దేవతకి, అందరు దేవతలు అన్నమాట, ఆతివాహిక దేవతలు అంటారు వీళ్ళని. బ్రహ్మసూత్రంలో వస్తుంది, ఉపనిషత్తు ఛాందోగ్యం బృహదారణ్యకంలో ఈ విషయం వస్తుంది అనమాట. ఈ అగ్నిదేవత జ్యోతిర్దేవతకి హ్యాండ్ ఓవర్ చేస్తే, జ్యోతిర్దేవత శుక్లదేవతకి హ్యాండ్ ఓవర్ చేస్తారు. శుక్లదేవత అంటే తెలుపు, శుక్లం అంటే తెలుపు. చూడండి, అంత వైట్ అనమాట, బ్రైట్ మార్గం అంటారు దీన్ని. అగ్ని బ్రైట్ ప్రకాశం, జ్యోతి బ్రైట్ ప్రకాశం, శుక్లం అంటే తెలుపు, తెలుపు కూడా ప్రకాశం. ఇక్కడ శుక్లం అంటే తెలుపు అంటే దేవత అని అర్థం. శుక్లదేవత, శుక్లపక్ష దేవత అంటారు చూసారా, శుక్లపక్ష దేవత, కృష్ణపక్ష దేవత. ఆ శుక్ల దేవత కూడా ప్రకాశం, అందుకే బ్రైట్ పాత్ అంటారు దీన్ని. తర్వాత ఉత్తరాయణ దేవత, అది కూడా దేవత. ఉత్తరాయణ దేవత, ఉత్తరాయణ దేవత అనేది కూడా మనం ఇక్కడ దేవతగా గ్రహించాలి వీళ్ళందరినీ. అగ్నిదేవత, జ్యోతి దేవత, అహహ, అహహ ఒక దేవత ఉంది, పగటి దేవత. పగలు కూడా ఒక దేవతతో సమానం మనకు, పగటి దేవత. పగలు కూడా బ్రైట్ గానే ఉంటుంది కదా. అంటే ఇక్కడ అగ్ని అభిమానీ దేవత, జ్యోతి అభిమానీ దేవత, అహహ అభిమానీ దేవత, తర్వాత ఉత్తరాయణ శుక్ల అభిమానీ దేవత, నాలుగు. ఐదు ఉత్తరాయణ అభిమానీ దేవత. సంక్రాంతి నుంచి జూలై వరకు ఇదంతా ఉత్తరాయణ దేవత రూల్ అన్నమాట, పరిపాలన జరుగుతూ ఉంటుంది. అంటే జనవరి నుంచి జూలై వరకు ఆరు నెలలు, షణ్మాసాహ, ఆరు నెలలు ఆ ఉత్తరాయణ దేవత ఉండేటటువంటి మార్గంలో వీళ్ళు వెళతారు. అంత బ్రైట్ అనమాట, అందరు ప్రకాశవంతంగా ఉంటారు. అటువంటి ఉత్తరాయణ దిశాం ప్రతి గచ్చంతి, అటువైపు వెళతారు అని అర్థం. వెళ్ళి ఎటు వెళతారు? బ్రహ్మలోకానికి వెళతారు. బ్రహ్మ గచ్చంతి అంటే బ్రహ్మలోకానికి వెళతారు. ఎవరు వెళతారు? బ్రహ్మవిద. బ్రహ్మవిద అంటే ఎవరు? సగుణ ఈశ్వర ఉపాసకులు. సరే, ఒక పాత అయిపోయింది. వాళ్ళందరూ వాహకులు అంటారు. వీళ్ళని తీసుకువెళ్ళిన వాళ్ళందరినీ వాహకులు అంటారు. వాహిక, ఆతివాహిక దేవతాస్ అంటారు వాళ్ళని. వీళ్ళని తీసుకుని వెళ్లే వాళ్ళనమాట. మనం కూడా ఏదన్నా యూరోప్ టూర్ అట్లా వెళ్ళినప్పుడు, ఏదైనా హిమాలయాలకు కన్నా వెళ్ళేటప్పుడు ఏం చేస్తారంటే, ఆ గైడ్స్ వస్తారు చూసారు మనతో పాటు. వాళ్ళు రారు అక్కడ దాకా, మనం వాడి కోసం ఎదుగుతూ ఉంటాం. వాడు వీళ్ళకి హ్యాండ్ ఓవర్ చేసి వాడు వెళ్ళిపోతాడు, మనకు ఇంకొకళ్ళు చూసుకుంటూ ఉంటారు అన్నమాట. వీడు కొంతకాలం దూరం వచ్చి రెండు రోజులు మనతో పాటు ఉండి మళ్ళీ మనల్ని ఇంకోళ్ళకి హ్యాండ్ ఓవర్ చేసి వెళ్ళిపోతాడు. మనమేం పాతవాడి కోసం చూస్తూ ఉంటాం, మన కొత్త ముఖం కనబడుతుంది నెక్స్ట్ డే. చూసారా, మీరు దూర ప్రయాణాలు చేసేటప్పుడు ఇవన్నీ జరుగుతుంటాయి. ఇక్కడే ఇంతమంది గైడ్లు మారుతూ ఉంటే, వాట్ టు టాక్ ఆఫ్ అగ్ని జ్యోతిరహ శ్లుక్క షణ్మాస ఉత్తరాయణం అన్నారు. తర్వాత ఇదొక మార్గం. ఇది అయిపోయిన తర్వాత ఇంకొక మార్గం ఉంది. ఇప్పుడు ఇంకో ఉపాసకుడికి, ఉపాసకుడు అంటే కేవల కర్మి అనమాట. ఉపాసన చెయ్యకుండా కర్మలు మాత్రమే చేస్తాడు. యజ్ఞ యాగ హోమ తపజపాదులు అన్ని చేస్తాడు, ఉపాసన చెయ్యడు. అంటే కాయిక వాచిక కర్మలే చేశాడు, కర్మకాండంలోనే ఉన్నాడు, ఉపాసనా కాండానికి రాలేదు. అటువంటి వ్యక్తి ఎటు వెళ్తాడు? కృష్ణ మార్గం. అది చెప్తున్నారు ఇప్పుడు. ధూమో రాత్రిస్తథా కృష్ణ, షణ్మాసా దక్షిణాయనం, తత్ర చంద్రమసం జ్యోతి, యోగి ప్రాప్య నివర్తతే. ఈ బ్రహ్మ విదహ బ్రహ్మ గచ్చంతి అన్నారు చూసారా, అక్కడికి వెళ్ళి బ్రహ్మ దగ్గర అన్ని చదువుకొని అద్వైత జ్ఞానాన్ని పొంది ఆ బ్రహ్మ ఉన్నంత కాలం సృష్టి ప్రళయ పర్యంతం ఉండి ప్రళయం రాగానే బ్రహ్మతో పాటే ఆయన విదేహ ముక్తిని పొందుతాడు ఈ ఉపాసకుడు. కానీ ఇక్కడ కేవల కర్మ చేసే వాళ్ళు ఏం చేస్తారంటే ప్రయాణం చేస్తారు వేరే మార్గంలో, చేసి మళ్ళీ తిరిగి వస్తారు అని చెప్తున్నాడు కేవల కర్మలు చేస్తే. అందుకని ఉపాసన లేకుండా ధ్యానం లేకుండా కేవల కర్మలతోనే ముగించకూడదు మన జీవితాన్ని. అర్థమైందే చెప్తున్నారు చూడండి. ధూమః రాత్రి తథా కృష్ణః షణ్మాస దక్షిణాయనం, క్వైట్ ఆపోజిట్ అనమాట. ఇందాకన్ని బ్రైట్, ఇదంతా చీకటి మార్గం. ధూమ పొగ, పొగ ఎట్లా ఉంటుందండి, బ్రైట్ గా ఉంటుందా? పొగలో ఏం కనపడదు. అట్లాంటి చీకటి మార్గంలో వెళుతుంటాడు అనమాట. ధూమ దేవత వచ్చి రానాయన రా, నువ్వు చేసినటువంటి కేవల కర్మకి ఇదే మార్గం అని చెప్పి ఆ దేవత అలా తీసుకెళ్తుంది. ధూమ దేవత తీసుకెళ్ళి రాత్రి దేవతకి హ్యాండ్ ఓవర్ చేస్తుంది ఈ యొక్క కేవల కర్మిని. రాత్రి దేవత కూడా చీకటి ప్రకాశంగా ఉంటుందా? ఉండదు. రాత్రి దేవత కూడా చీకటిగానే ఉంటుంది. కనుక రాత్రి దేవత అన్ని డార్క్ పాత్ అనమాట, గుహలో పోయినట్లు ఉంటుంది. ఓకే, ధూమ దేవత, రాత్రి దేవత, తథా కృష్ణ దేవత. కృష్ణ అంటే నలుపు, నలుపు దేవత. కృష్ణ దేవత, కృష్ణ దేవత ఎట్లా ఉంటుంది అంటే చీకటిగానే ఉంటుంది ఆ చీకటి మార్గంలో. తర్వాత రాత్రి దేవత కృష్ణ దేవతకి హ్యాండ్ ఓవర్ చేస్తుంది ఈ కర్మిని. అంటే యోగి అంటే ఇక్కడ కర్మి అని అర్థం. అంటే కేవల కర్మ చేసిన వాళ్ళు, ఉపాసన చేయకుండా మానసిక జప తప పూజలు చేయని వాళ్ళు. మానసికంగా చేయాలి, అంతేగాని ఇన్ని కొబ్బరికాయలు ఇన్ని పూలు ఇవన్నీ తెచ్చి చేయడం కాదు. మానసికంగా చేస్తే ఉన్నతం. కనుక అటువంటి వాళ్ళకి కృష్ణ దేవత తీసుకెళ్తుంది. తర్వాత దక్షిణాయన దేవత. దక్షిణాయన దేవత అంటే జూన్ నుంచి మళ్ళీ డిసెంబర్ దాకా అక్కడంతా దక్షిణాయన దేవత. అందుకే చూడండి మబ్బులు మబ్బులు పట్టి ఉంటుంది, క్లౌడీగా ఉంటుంది. చూసారా సీజన్ కూడా చూసారా మీరు? జనవరి నుంచి జూలై దాకా విపరీతమైన ప్రకాశం, కళ్ళు జిగేలమనేటువంటి ప్రకాశం. మళ్ళీ జూలై నుంచి డిసెంబర్ దాకా మబ్బులు మబ్బులుగా ఉంటుంది, చీకటి చీకటిగా ఉంటుంది. అవునా, కరెక్టేనా? అది అది దక్షిణాయన దేవత అంటారు. ఆ దేవత వీళ్ళందరూ కూడా ఆ మార్గంలో ఉంటారన్నమాట. కృష్ణపక్ష దేవత, రాత్రి దేవత, ధూమ దేవత, దక్షిణాయన దేవత. ఏం చేస్తారు వీళ్ళు? ఆయనకి మార్గాన్ని చూపుతారన్నమాట. ఆ మార్గంలో ఉంటారు వాళ్ళు, ఆ మార్గంలో ఉంటారు. ఒక్కొక్క దేవత ఫలానా కర్మించ యోగి వచ్చాడు, ఆయన కర్మ చేసిన ఆయన నేను తీసుకెళ్ళు అని చెప్పి హ్యాండ్ ఓవర్ చేస్తూ ఉంటారు. ఎక్కడికి వెళ్తాడు? రిటర్నబుల్ జర్నీ, స్వర్గానికి వెళ్తాడు, వెళ్ళి తిరిగి వస్తాడు. చాంద్రమసం జ్యోతి అన్నారు ఇక్కడ. చాంద్రమసం జ్యోతి అంటే ఆ చంద్రలోకం అనమాట, హెవెన్ అంటారు. చంద్రలోకం అనేది మనం స్వర్గలోకం అంటాం. ఆ స్వర్గలోకానికి వెళ్ళి ప్రాప్య పొంది అక్కడికి వెళ్ళి కొంతకాలం ఉండి నివర్తంతే, మళ్ళీ బ్యాక్ టు ద కేవలం ఎగెయిన్ కూవం కరైనిలే అంటారు. చూసారా తమిళంలో ఈ యొక్క చోటికి మళ్ళీ దోమలు, వాటర్ ప్రాబ్లం, మస్కిటో ప్రాబ్లం, ఎలక్ట్రిసిటీ ప్రాబ్లం అన్ని ఉన్న చోటికి వస్తాడు మళ్ళీ. నివర్తంతే, మళ్ళీ ఇక్కడికి వస్తాడు. ఈ మార్గం ఇప్పుడు ఈ రెండింటిలో ఏది మార్గం గొప్పది చెప్పండి మీరే. చీకటి మార్గం వెళుతుంటే లైట్లు మధ్యలోనే పోతాయి, లైట్లు ఉండవు, ఉన్నా కూడా సరిగ్గా కనపడవు. ఆ మార్గం బ్రష్ట, 24 అవర్స్ పవరే పోదండి, ఎప్పుడు ఉంటుంది అగ్ని జ్యోతి అహహ శుక్లహ అంత బ్రైట్ బ్రైట్ బ్రైట్. ఏది మంచిది? అదే మంచిది. అందుకని అది సుపీరియర్, ఇది ఇన్ఫీరియర్. చూసారా? అందుకని కేవల కర్మలు చేయకూడదు. కర్మలు కాస్త చేసిన తర్వాత ఆయన ఉపాసించాలి మనసులో. అందుకని ఏం చెప్పారు ఇందాక చాందోగ్య ఉపనిషత్తులు, దహర ఉపాసన చేయమన్నారు. చూసారా విషయం, అది ప్యారలల్ గా వెళుతున్నారు కృష్ణ పరమాత్మ. ఎక్కడ ఉపనిషత్తుకు వ్యతిరేకంగా చెప్తే డౌన్ డౌన్ అంటారు అందరు. అందుకని కృష్ణ పరమాత్మ చాలా జాగ్రత్తగా చెప్తున్నారు. చదువుతాం 26. శుక్ల కృష్ణే గతి జగత శాశ్వత మతే ఏకయాయాత్యనావృత్తిం అన్యయా వర్తతే పునః ఈ రెండు మార్గాలకు ఇప్పుడు చెప్తున్నారు ఆయన పేరు. ఇందాక చెప్పకుండా శుక్ల కృష్ణ దేవత అని చెప్పారు. శుక్ల దేవత కృష్ణ దేవత ఉండడం వలన ఆ మార్గాలకి కృష్ణ మార్గం, కృష్ణ గతి, గతి అంటే మార్గం, శుక్ల మార్గం అని రెండు పేర్లు వచ్చినాయి. అర్థమైంది కదా. ఇది మనకి ఇట్లాగే ఎవరన్నా పాపులర్ పీపుల్ ఉంటే ఆ స్ట్రీట్ లో కొంతకాలం ఆయన పేరు పెడతారు చూసారా. అట్లాగే ఇక్కడ కూడా, హే అర్జున, ఈ కృష్ణ దేవత ఉన్నాడు కనుక దానికి కృష్ణ మార్గం కృష్ణ గతి అన్నాం. ఇక్కడ శుక్ల దేవత ఉన్నాడు కనుక శుక్ల మార్గం అన్నాను. ఏతే ఈ రెండు మార్గాలు శుక్ల కృష్ణే గతి ఏతే, ఈ రెండు శుక్ల కృష్ణ మార్గాలు. అయితే ఏమిటి, జగత శాశ్వతే మతే. ఈ జగత్తు యొక్క ఈ సృష్టి మొదట్లోనే ఉన్నాయి. ఈ సృష్టి జరిగేటప్పుడే అప్పటి నుంచే ఉన్నాయి. శాశ్వత ఈ గతి అంటే ఈ రెండు మార్గాలు, దేవయానం పితృయానం అంటారు దీన్ని. శుక్ల మార్గాన్ని ఏమంటారు, దేవయానం అంటారు. కృష్ణ మార్గాన్ని పితృయానం, పితృమార్గం అంటారు. లేక పితృమార్గ పితృయానం. శాశ్వతే మతే, ఇవి శాశ్వతంగా అంటే సృష్టి మొదటి నుంచే ఉన్నాయి. అయితే ఏమిటండి అన్నాడు, ఏకయాతు అనావృత్తిం, ఒకటి తిరిగి రానటువంటిది, రెండవది తిరిగి వచ్చేది. పునః ఆవర్తతే, పునః ఆవర్తతే అంటే ఒకటి తిరిగి వచ్చేది ఒకటి తిరిగి రానిది అని అర్థం. అనావృత్తిం అంటే తిరిగి రానిది ఒకటి, తిరిగి వచ్చేది ఒకటి. యోని మన్యే ప్రపద్యంతే శరీరత్వాయ దేహిన తాను మన్యేను సంయంతి యథా కర్మ యథా శృతం అని కఠోపనిషత్తులో చూశాం. వాళ్ళ వాళ్ళ కర్మల ప్రకారం వాళ్ళు ఆ గతుల్లో వెళ్ళి ఆ శరీరాలను పొందుతూ ఉంటారు అని చెప్పి చెప్పారు కృష్ణ పరమాత్మ భగవద్గీతలో. కనుక అదే విధంగా ఇక్కడ కూడా వాళ్ళు ఈ రెండు మార్గాల్లో ఒకటి తిరిగి వచ్చే మార్గం, మరొకటి తిరిగి రాని మార్గం అన్నారు. తర్వాత 27వ శ్లోకం, నైతే శృతి పార్థ జానన్ యోగి ముఖ్యతి కశ్చన తస్మా సర్వేషు కాలేషు యోగయుక్తో భవార్జున. కనుక మరణించే సమయంలో, హే అర్జున, మరణించే సమయంలో ఎటు మార్గంలోకి వెళుతున్నావని ఎవరు డిసైడ్ చేస్తారు అన్నారు. ఆ సమయాన్ని కాదు ఇంపార్టెంట్, ఇక్కడ నీ మనస్సు ఏ విధంగా ఆలోచిస్తున్నది అనేది ఇంపార్టెంట్. అందుకని చాలా మంది ఆ ఉత్తరాయణం వచ్చినప్పుడు పోతే బాగుండన్నారు. అందరు ఉత్తరాయణం వచ్చినప్పుడే పోతే అందరు శుక్లగతికి పోతారా అని అర్థం. అట్లా కాదు, ఇక్కడ ఎప్పుడు ఏ ఆలోచన చేస్తావో దాన్ని బట్టి డిటర్మినేషన్ ఉంటుంది. కానీ అక్రమాలన్నీ చేసి చేయవలసినవన్నీ, నేను ఉత్తరాయణంలో పోతానంటే పుణ్యం చేసిన వాళ్ళందరూ ఒకవేళ దక్షిణాయనంలో పోయినారనుకోండి, అందుకని వాళ్ళు మళ్ళీ తిరిగి వచ్చే లోకాలకు వెళతారని అర్థం. అలా కాదు. ఏ అర్జున, ఏతే శృతి జానన్, ఈ విధంగా ఈ రెండు మార్గాలు శుక్ల మార్గం కృష్ణ మార్గం రెండింటిని తెలుసుకొని, ఒకటి తిరిగి వచ్చేది ఒకటి తిరిగి రానిది అని తెలుసుకొని, యోగి కశ్చన ముహ్యతి, యోగి అంటే ఉపాసకుడు, నిత్య అనిత్య వివేకి ఉపాసకుడు, మోహాన్ని పొందడు. ఈ యొక్క మార్గాల గురించి కన్ఫ్యూషన్ ఉండదు అతనికి, తెలుసుకుంటాడు. ఎవరు? తెలివి గలవాడు. అనిత్య మార్గాన్ని వదిలిపెడతాడు, మళ్ళీ తిరిగి వచ్చే మార్గానికి పోడు. అర్థమైంది? తిరిగి వచ్చే మార్గానికి పోతే మళ్ళీ పునరభి జననం, పునరభి మరణం. కనుక అకస్మాత్, కనుక యోగయుక్త భవ, నువ్వు కూడా ఉపాసకుడివి కావలసినది. సగుణ ఈశ్వర ఉపాసన యుక్త భవ, నువ్వు ఆ సగుణ ఈశ్వర ఉపాసనని చెయ్యి, అంటే ధ్యానం చెయ్యి. చాలాసేపు ధ్యానం చేస్తే మంచిది అని అర్థం. సర్వేషు కాలేషు, అన్ని కాలములయందు, ధ్యానం చేసేటప్పుడు మాత్రమే కాదు, అన్ని సమయాలలో నన్నే ధ్యానిస్తూ ఉండు, భగవంతుణ్ణి ధ్యానిస్తూ ఉండు అని చెప్పారు. యోగయుక్త భవ, అంటే నన్నే తలుచుకో, నన్నే స్మరించు, నన్నే ధ్యానించు అని అర్థం. తర్వాత చివరి శ్లోకం, ఈ యొక్క సగుణ ఈశ్వర ఉపాసన యొక్క స్తుతి చేస్తున్నారు ఇప్పుడు. ఎంత గొప్ప విషయం ఇది. వేదేషు యజ్ఞేషు తపస్సు చైవ దానేషు యత్ పుణ్య ఫలం ప్రతిష్టం అత్యేతి తత్సర్వమిదం విదత్వా తత్సర్వమిదం విరిస్వ యోగీ పరం స్థానముపైతి సాధ్యం. ఈ ఉపాసకుడు ఈ విధంగా ఉపాసన చేసి ఇదం విదిత్వా, ఈ విధంగా తెలుసుకొని, అంటే ఈ విధంగా అభ్యాసం చేసి భగవంతుణ్ణే తలుచుకుంటూ ఉంటే యోగి ఉపాసకుడు అత్యేతి, సగుణ ఈశ్వర ఉపాసకుడు అధిక ఫలాన్ని పొందుతాడు. అత్యేతి అంటే అధికమైన ఫలాన్ని పొందుతాడు. సర్వం తత్ పుణ్యఫలం, ఆ పుణ్యఫలాన్ని పొంది, ఏంటి ఆ పుణ్యఫలం అంటే యత్ ప్రతిష్టం, ఏదైతే శాశ్వతం. ప్రతిష్టం అంటే శాశ్వతం, నా చేత చెప్పబడినదో, నా చేత నీకు చెప్పబడినదో, ఆ శాశ్వతమైనటువంటి తిరిగి రానటువంటి, అంటే క్రమముక్తిని పొందుతాడు భగవంతుణ్ణి. అక్కడ అద్వైత జ్ఞానం పొంది అక్కడ విదేహముక్తిని పొందుతాడు, క్రమముక్తి తర్వాత విదేహముక్తిని పొందుతాడు. కనుక అటువంటిది నా చేత చెప్పబడినది. ఎక్కడ చెప్పబడింది? వేదేషు, వేదములయందు చెప్పబడినది. అంటే మనకు ప్రామిస్ చేయబడింది అర్థం. ప్రతిష్టం అంటే మనకు ప్రామిస్ చేయబడింది, నువ్వు ఇట్లా చేస్తే నువ్వు అది పొందుతావు అని ప్రామిస్ అనమాట. ప్రామిస్ అని ఏమంటారు తెలుగులో? శపథం. శపథం చేసింది ఉపనిషత్తు, వేదం. నువ్వు ఇలా చెయ్యి, ఇలా పొందుతావు తప్పకుండా. వేదేషు యజ్ఞేషు అంటే అశ్వమేధ యాగములు, అటువంటి వాటి యందు కూడా ఈ యాగాలు చేసేటప్పుడు వాటి యందు తపస్సు చేసే వాటి యందు, ఏకాదశి వ్రతం, శివరాత్రి, వైకుంఠ ఏకాదశి ఇట్లాంటి వ్రతాలన్నీ చేసేటప్పుడు, దానేషు, వీటన్నిటికంటే కూడా గొప్పది. ఇవన్నీ కర్మకాండ కిందకి వస్తాయి కదా, అశ్వమేధ యాగం, ఈ తపస్సులు చేయడం, కాయిక వాచిక కర్మల కిందకి వస్తాయి ఇవన్నీ కూడా. దానేషు, దానం చేయడం. తర్వాత వీటన్నిటికంటే కూడా యత్ ప్రతిష్టం, వేదేషు యజ్ఞేషు తపస్సు దానేషు, వీటన్నిటి యందు కూడా పుణ్యఫలం చెప్పబడింది. వాటన్నిటికంటే కూడా ఈ పుణ్యఫలం చాలా గొప్పది. వేదేషు యజ్ఞేషు తపస్సు చేయవ దానేషు యత్ పుణ్యఫలం ప్రతిష్టం అత్యేతి తత్సర్వమిదం విదిత్వా, అంటే ఆ ఫలాలన్నిటికీ, అశ్వమేధయాగ ఫలం, దాన ఫలం, ఈ యజ్ఞాన ఫలం అంతా కూడా ఇందులో ఇముడి ఉంది అంటున్నారు. చూడండి, ఏది? ఉపాసనలో, అంటే కర్మకాండలో అన్ని ఉన్నాయి కదా, అన్నిటికీ ఫలం ఉన్నది, ఆ ఫలాలన్నీ కూడా ఈ ఒక్క ఉపాసనలో ఇముడి ఉన్నాయి అంటున్నారు. ఆపూర్యమాణ మచిల ప్రతిష్టం లాగా అన్ని ఇందులోనే ఇమిడి ఉన్నాయి. అందుకని వాచిక కర్మ, కాయిక కర్మ కంటే మానస ధ్యానం, మానసిక ధ్యానం చాలా గొప్పది అని చెప్తున్నారన్నమాట. తర్వాత ఉపైతి పరం, ఆద్యం స్థానం పరం స్థానం ఉపైతి, ఈ వ్యక్తి, ఈ ఉపాసకుడు ఎవరైతే ఆ భగవన్ నామమే చేస్తూ ధ్యానం చేస్తాడు, పరం ఉపైతి, చాలా గొప్ప గమ్యాన్ని చేరతాడు. సర్వకారణ రూపమైనటువంటి ఆ పరమాత్మ జ్ఞానాన్ని పొందుతాడు. అక్కడ ఇక్కడ క్లాసుకి అటెండ్ కాకుండా, సద్యోముక్తి పొందకుండా ఉపాసన చేస్తూ మరణిస్తే నిష్కామ ఉపాసన కనీసం బ్రహ్మలోకానికి వెళ్ళి అక్కడ అద్వైత జ్ఞానాన్ని పొంది అక్కడ క్రమముక్తిని పొంది తర్వాత విదేహ ముక్తిని పొందుతాడు. కనుక నువ్వేం చేయాలి ఇప్పుడు, కర్మ కంటే కూడా, కేవల కర్మ కంటే ఉపాసన బెటర్. ఉపాసన కంటే ఏది బెటర్? ఇక్కడ క్లాసుకి వచ్చి సద్యోముక్తిని పొందడం బెటర్. ఇది కొంచెం కష్టం అనుకుంటే, మరి గురువు లేకపోతే ఏం చేస్తారు? అందరు గురువు లభించరు కదా, కనీసం దేవుణ్ణన్నా స్మరించు అంటున్నారు కృష్ణ పరమాత్మ. వస్తే క్లాసు కన్నా రా, విను. అదికి పూర్వజన్మ సుకృతం ఉండాలి, దానికి అందరికి లభించదు. అలా లభించని వాళ్ళకి మరి వాళ్ళ నిరుత్సాహపడకూడదు కదా, అందుకని వాళ్ళకి కూడా ముక్తి ఉన్నది. నన్ను తలుచుకుంటూ ఉంటే నేను ఇస్తాను అన్నాడు. అంతేగాని కేవల కర్మ చేసుకుంటూ కూర్చుంటే పొద్దున్న నుంచి సాయంత్రం దాకా వాళ్ళకి ఏంటి, మళ్ళీ తిరిగి వచ్చే లోకమే, క్రిందికి వస్తారు, మళ్ళీ జన్మెత్తుతారు, అది విషయం. అందుకని చివరికి బాటం లైన్ ఏంటంటే పరమాత్మని స్మరించూ ఉండాలి ఇప్పుడు, అది అర్థం. వస్తుందా నిష్కామ ఉపాసన చేస్తే మనకు ఇక్కడే గురుప్రాప్తి జ్ఞాన ప్రాప్తి వస్తుంది, లేకపోతే అక్కడికి పోయి చదువుతాం కొంచెం డిలే అవుతుంది అంతే దాని. అది మీకు కాదు, మిగతా వాళ్ళకి, మీరంతా జీవన్ముక్తులు అన్నమాట. ఓం తత్సత్ ఇతి శ్రీమద్ భగవద్గీతాసు ఉపనిషత్సు బ్రహ్మ విద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే అక్షరబ్రహ్మయోగో నామ అష్టమోధ్యాయః. ఈ అధ్యాయానికి తారక బ్రహ్మయోగము అని పేరు. ఇంతటితో 8వ అధ్యాయం పూర్తి అయింది. పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతిః. హరిః ఓం. శ్రీ గురుభ్యో నమః. హరిః ఓం.